சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரிய மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
கிருந்துட்டு வாரம் அக்ஷர பிரம்மயோகம் பூர்த்தி செய்சாம். 8வ அத்தியாயம். ఈరోజు 9వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము అని పేరు. 7 నుంచి 12వ అధ్యాయం వరకు మధ్యమ షట్కం అని విన్నాం. ఈ మధ్యమ షట్కం అంటే 6 అధ్యాయాలు. భగవద్గీతని 6 అధ్యాయాలుగా మనం చూస్తే ప్రథమ షట్కం 6 అధ్యాయాలు, మధ్యమ షట్కం 7 నుంచి 12 6 అధ్యాయాలు, 13 నుంచి 18 6 అధ్యాయాలు, అది చరమ షట్కం. మనం ఇప్పుడు మధ్యమ షట్కంలో ఉన్నాం. 9లో ప్రవేశిస్తున్నామంటే ఇప్పుడు 9 పూర్తి చేస్తే దాదాపు సగం భగవద్గీత అయిపోయినట్లు. ఈ 9వ అధ్యాయంలో కూడా అంటే ఈ మధ్యమ షట్కంలో 3 విషయాలు చెప్పబడినాయి. మొదటిది ఏమిటంటే ఈశ్వర స్వరూపాన్ని గురించి చెప్పబడుతోంది 6 అధ్యాయాలు. మొదటి 7 నుంచి 12 అధ్యాయాలు మధ్య అధ్యాయాల్లో ఈశ్వర స్వరూపం, ఈశ్వరుడు అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు స్వరూపం ఏమిటి, భగవత్ స్వరూపం ఏమిటి అనేది మొదటి విషయం. అంటే మీరు 7 నుంచి 12 అధ్యాయాల వరకు జరిగే వరకు ఈ యొక్క టాపిక్కే వస్తూ ఉంటుంది. ఎట్లాగైతే మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా జీవస్వరూపం చూసామో, ఇక్కడ కూడా 7వ అధ్యాయం నుంచి 12 అధ్యాయం దాకా ఒకటే విషయం, ఈశ్వర స్వరూపం, భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఆ విషయం. రెండవ విషయం ఏమిటి ఇక్కడంటే ఉపాసన. ఉపాసన అనేటువంటిది చెప్పబడింది, ధ్యానములు, భగవంతుడిని ఎలా ధ్యానించాలి, ఉపాసన అంట. అంటే మనస్సుని బాగా సంస్కరించడానికి తోడ్పడేటటువంటి ఉపాసన, మనస్సుని సంస్కరించడం అంటారు. సంస్కారవంతంగా చేయాలి మనస్సుని, అసంస్కారంతో ఉన్న మనస్సుని సంస్కారవంతం చేయాలి అంటే ఉపాసన. 7 నుంచి 12 అధ్యాయాల దాకా మళ్ళీ ఉపాసనే చెప్పబడింది సాధనగా. మూడో విషయం ఏమిటంటే ఈశ్వర కృప, గాడ్స్ గ్రేస్ అంటారు, చూసారా, భగవంతుని యొక్క అనుగ్రహం, అది మన జీవితంలో దాని పాత్ర ఎంతవరకు ఉన్నది. ఈశ్వర అనుగ్రహం అనేటువంటిది మన జీవితంలో దాని పాత్ర. ఈశ్వర అనుగ్రహం అవసరమా, అసలు నా ప్రయత్నం చేస్తే సరిపోదా అని అనుకుంటుంటారు కదా జనం, నేను కష్టపడి పనిచేస్తున్నాను అనుకుంటాను. అసలు ఈశ్వర అనుగ్రహం అనేది పనిచేస్తుందా లేదా, అది ఏమిటి, దాని గురించి కూడా కనుక ఈ 3 విషయాలు తెలుసుకుంటున్నాం మనం. 7వ అధ్యాయం అయిపోయింది, 8 అయిపోయింది, ఇప్పుడు మధ్యమ షట్కంలో 3 అధ్యాయంలో ఉన్నాం, బయలుదేరి మొదలు పెడుతున్నాం. కనుక ఈ 3 విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు 7 అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాం, ఈశ్వర స్వరూపం అంటే ఇంతవరకు భగవంతుడిని 3 విధాలుగా మనకు వర్ణించారు శాస్త్రంలో. మధ్య మంద అధికారుల కోసం, మధ్యమ అధికారుల కోసం, ఉత్తమ అధికారుల కోసం. అంటే మంద భక్తులు, మధ్యమ భక్తులు, ఉత్తమ భక్తులు ఉంటారు కదా, మరి వాళ్ళకి తగినట్లుగా శాస్త్రం చెప్తుంది. భక్తి కూడా భగవంతుణ్ణి ఏ విధంగా వాళ్ళు పూజిస్తారు, ఈశ్వర స్వరూపం మొదటి మెట్టు, ఏకరూపం. ఈశ్వర స్వరూపం చెప్పేటప్పుడు భగవంతుణ్ణి శాస్త్రం ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తుందంటే ఆయన ఏకరూపం అంట, ఒక రూపంలో పూజించు, ధ్యానించు, ఏకరూపం. కృష్ణరూపం, రామరూపం, శివరూపం, విష్ణు రూపం, అనేకమన్నీ రూపాలు, నీకు ఏది ఇష్టమో ఒక రూపాన్ని సెలెక్ట్ చేసుకో. షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా మనకి ఇష్టమైనది. అందుకని మన హిందూయిజంలో దేవుళ్ళు కూడా అనేక మంది, నీకు ఏ దేవుడు కావాలో ఆ దేవుణ్ణి తీసుకో, ఆయన్ని పూజించుకో అని చెప్పారు. నో రిస్ట్రిక్షన్, నీ ఇష్టం, అందుకని ఇష్టదేవత అన్నాడు. అమ్మ నాన్నకి ఇష్టమైన దేవుడే నాకు ఇష్టం కావాలని ఏం లేదు, భార్యకి ఇష్టమైన దేవుడే భర్తకి ఇష్టం కావాలని కూడా లేదు. భార్యకు ఒక దేవుడు అంటే ఇష్టం, భర్తకు ఒక దేవుడు అంటే ఇష్టం, ఇద్దరు వేరు వేరు దేవుడిని పూజించవచ్చు. అంత ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. అసలు పూజించను పూజించకపోవచ్చు, నాస్తికులుగా కూడా ఉంటారు కొంతమంది. కనుక ఏకరూపం ఈశ్వర అన్నా, అది ఈశ్వర స్వరూపంలో మొదటి మెట్టు శాస్త్రం మనకు ప్రవేశపెడుతుంది. తర్వాత అసలు ఏకరూపం అనేది ఎంతవరకు లాజికల్ ఆలోచిద్దాం కొంచెం. చెప్తుంది శాస్త్రమే, ముందు బొమ్మనిచ్చి పిల్లవాడికి ఆడుకో ఆడుకో అని చెప్పి ఆ బొమ్మను లాగేసుకుంటే అని చూస్తారా, బొమ్మను లాగేసుకుంటే ఎట్లా ఉంటుంది, వాడికి కోపం వస్తుందా రాదా? అప్పుడు వాడి కోపం రాకుండా ఉండాలంటే వాడు ఎదిగిన తర్వాత బొమ్మను లాక్కున్నా కూడా మనం లాక్కో అక్కర్లా, వాడే వదిలిపెడతాడు. అవునా? వాడు ఎదిగే వరకు ఆ బొమ్మనే పట్టుకుంటాడు, నిద్రపోయేటప్పుడు కూడా పక్కన పట్టుకుంటాడు. ఆ బొమ్మను లాగారనుకుంటే వాడు ఏడుస్తాడు, వాడిని ఆపలేరు మీరు అస్సలు. అదేవిధంగా ఇష్టదేవతను మనం బొమ్మను పట్టుకొని ఆరాధించేటప్పుడు సత్యం అనుకుంటూ ఉంటాం. మనల్ని శాస్త్రం విద్యావంతులను చేస్తుంది. ఏ విధంగా అంటే, సరే ఇష్టదేవత అన్నావు, వైకుంఠంలో ఉన్నాడు విష్ణువు, కైలాసంలో ఉన్నాడు శివుడు, ఆయన దూరంగా ఉన్నాడు, దేవుడు దూరంగా ఉన్నాడు, నువ్వు ఇక్కడున్నావు. అయితే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. విష్ణు భక్తులైతే వైకుంఠానికి, శివభక్తులైతే కైలాసానికి, మరొక భక్తులైతే ఆ లోకానికి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆ లోకం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా లేదా? నా దేవుణ్ణి నేను చేరుకోవాలి, నా దేవుణ్ణి నేను చూడాలి, నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని మనసులో ఆరాటం ఉంటుందా ఉండదా? ఆయన ఒక వ్యక్తి కనుక అయితే, ఒక రూపం అయితే ఆయన దూరంగా ఉంటాడు, ఫలానా చోట ఉంటాడు. వ్యక్తి కనుక అయితే, వ్యక్తి దేవుణ్ణి వ్యక్తిగా చూస్తే ఆయనకి జన్మ ఉంటుంది, ఆయనకి మరణం ఉంటుంది, ఆయన ఒక చోటులో ఉంటాడు, ఒక ప్రదేశంలో ఉంటాడు, ఒక కాలంలో ఉంటాడు. అప్పుడు ఆయన పరిమితమా కాదా? పరిమితమే కదా, ఆయన అంతటా లేడు, ఆయన ఫలానా చోట ఉన్నాడు. కనుక నేను మరణించిన తర్వాత బాగా పుణ్యం చేసుకొని ఆ దేవుని పాదాలకు చెంతకు చేరాలి, నా దేవుని పాదాల చెంతకు చేరాలని కోరుకుంటాడా లేదా భక్తుడు? శాస్త్రం అడుగుతుంది, ఆ చేరాలని కోరుకుంటున్నావే రూపాన్ని, ఆరాధించిన రూపాన్ని, ఆయన పరిమితి కలవాడా కాదా అని అడుగుతున్నది మనల్ని. మనకే దేవుణ్ణి పూజ చేయమని చెప్పి, సృష్టికర్త అని చెప్పి, దేవుడు సృష్టి చేశాడు, ఈ సృష్టి అంతా ఆయనే చేశాడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన్ని పూజించని చెప్పిన తర్వాత మనం పూజించి 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 ఆయన చేరుకోవాలనుకున్నప్పుడు శాస్త్రం చిన్నగా చెవులో చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? కొంచెం మనం ఎదిగిన తర్వాత ఆయన పరిమితం అవుతాడు, ఆయనకు రూపం ఉంటే ఆయన అంతటా ఉండలేడు. అంతే కదా, మరి రూపం ఉన్నప్పుడు ఆయన అంతటా ఉండలేడు, ఒక చోటే ఉంటాడు, ఒక ఆకారంలోనే ఉన్నాడు అనుకోండి, మనలాగే కాళ్ళు చేతులు కాకపోతే రెండు చేతులు ఎక్స్ట్రా ఉంటాయి, అవునా? రెండు చేతులు ఎక్స్ట్రా ఉంటాయి, రెండు కాళ్ళు ఉండవు, రెండు చేతులు ఉంటాయి, నాలుగు కూడా ఉండొచ్చు. ఇప్పుడు విజయదశమి వస్తే ఎన్ని చేతులు? అష్టభుజ అదేవి అంటాం, ఎనిమిది చేతులు. రూపం ఇచ్చేటప్పటికీ ఆ రూపాన్ని దాటి ఉండదు కదా ఒకే వ్యక్తి అయితే. ఇది పరిమితి అని చెప్తున్నారు అక్కడ అన్నమాట. ఇప్పుడు ఏం చెప్పాము, ఆ ఏకరూపంలో చూశాను చూసారా మనం భక్తుడు దేవుణ్ణి, ఆయన సృష్టికర్త అని చెప్తుంది మొదట శాస్త్రం. ఆయనే సృష్టికర్త, దేవుడే సృష్టికర్త, నీ ఇష్టదేవమే సృష్టికర్త అంటుంది. ఆయన ఎంత గొప్పవాడు, ఆయనే సృష్టి చేశాడు అంటాడు. తర్వాత అంటుంది, ఆయన సృష్టికర్త కర్తాన్ని పూజిస్తున్నప్పుడు మనకు ఈ ప్రపంచం అంతా చూస్తుంటే ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కనపడుతుంటాయి కదా, లోటుపాట్లన్నీ కనపడుతుంటాయి కదా, అప్పుడప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన మీద కూడా కోపం వస్తుంది, ఎందుకు ఇట్లా సృష్టి చేశావు, మా ఆయన్ని ఎందుకు సృష్టించావు, ఇట్లా ఆయనకు మంచి బుద్ధి ఇచ్చి సృష్టించవచ్చు కదా, లేదా మా పిల్లవాడిని ఎందుకు ఇట్లా సృష్టించావు అడుగుతావా లేదా, దేవుణ్ణి అడుగుతావా లేదా? అడగడం ఏంటండి, పోట్లాడతాం కూడా, పోట్లాడతావు కదా, ఎందుకని? ఆయన సృష్టి చేశాడు అని. అప్పుడు ఏం చెప్తుంది శాస్త్రం తెలుసా, ఆయన ఒక చోట కూర్చొని దీన్ని సృష్టి చేయలేదు, ఆయన ఒక చోట కూర్చొని దీన్ని ఈ ప్రపంచాన్ని వేరుగా సృష్టి చేయలేదు. ఇంగ్లీష్లో ఏం చెప్పాను, గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ అనేది మొదటి స్టేట్మెంట్. ఏకరూప ఈశ్వర నా ఇష్టదైవమే సృష్టి చేశాడు, గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ అన్నా, అది మొదటి స్టేట్మెంట్. ఆయన సృష్టి చేశాడండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, డెంగ్యూ ప్రాబ్లం, దోమలు, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ ఎందుకు సృష్టించాడు ఆయన, ఎందుకు సృష్టించాడు ఈయన్ని, టెర్రరిస్టులు ఎందుకు సృష్టించాడు ఆయన, నక్సలైట్లను ఎందుకు సృష్టించాడు, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయా రాదా. మంచి సృష్టి చేయొచ్చు కదండి చేసేవాడు, ఇట్లాంటి సృష్టి ఎందుకు చేయడం అని ప్రశ్న వస్తుందా రాదా. ఆయనేమో హాయ్ కూర్చున్నాడు అక్కడ పాలసముద్రంలో, పాలసముద్రంలో ఆయన కూర్చున్నాడు. ఆయనకేం తెలుసు, కష్టం మన కష్టం అంటామా లేదా, ప్రశ్నిస్తామా లేదా. అప్పుడు మనకు దేవుడి మీద కోపం వస్తుందా రాదా, వస్తుంది. అప్పుడు ఆయన్ని తీసేస్తామా లేదా, తీసేస్తాం. నువ్వెందుకయ్యా, నేను మనం అనుకున్నవన్నీ నెరవేరలేదనుకోండి, మనం అనుకున్నాం ఒకటి, ఆయన్ని నమ్మాం, ఆయన మనల్ని నెరవేరుస్తాడని చెప్పి అనుకున్నాం, నెరవేరలేదు, ఇంకా నువ్వెందుకయ్యా నాకు, పో వెళ్ళిపో అని చెప్పి దేవుణ్ణి ఆ పటాన్ని తీస్తామా లేదా, కోపం వస్తుందా రాదా. అప్పుడు శాస్త్రం చెప్తోంది అది తప్పు, దేవుడు సృష్టి చేశాడు అని కాదు, దేవుడే సృష్టిగా మారాడు అని. నీకు కోపం వచ్చినప్పుడు శాస్త్రం ఇట్లా చెప్తుంది, ఎందుకంటే కాస్త ఎదిగావు కదా కొద్ది రోజులు దేవుణ్ణి ఆరాధించి ఆరాధించి ఎదిగావు. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తుందంటే, నాయన దేవుడు సృష్టి చేయలేదు, దేవుడు సృష్టిగా మారాడు, గాడ్ బికేమ్ ద వరల్డ్, దేవుడే ఈ సృష్టిగా మారాడు అని. అప్పుడు బంగారమే ఆభరణంగా మారిందంటే ఆభరణం అంతా ఏమున్నది, బంగారం. దేవుడే సృష్టిగా మారాడు అంటే సృష్టి అంతా ఏమున్నట్లు, దేవుడే. ఏది చూస్తున్నా, ఏది పట్టుకున్నా, ఏది విన్నా అంతా కూడా భగవంతుడే, దేవుడే దేవుడు, దేవుడు దేవుడు అంతా దేవుడు. అంటే ఇప్పుడేం చేయాలి, ఏకరూపం కాదురా పిచ్చివాడా, ఏకరూపంగా చూడకూడదు ఆయన్ని. ఏకరూపంగా చూస్తే ఈ కుర్చీలన్నీ వస్తాయి నీకు, పాపం ఆయనే ఈ సృష్టిగా మారాడు కనుక ఆయనే ఈ సృష్టి అంతా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. అప్పుడేం చేయమంటారండి, ఏముంది, ఆకాశాన్ని దేవతగా పూజించు, గాలిని వాయుదేవతగా పూజించు, అగ్నిని అగ్నిదేవతగా పూజించు, నీటిని జలదేవతగా పూజించు, భూమిని భూమి దేవతగా పూజించు, చెట్టును పూజించు, రాళ్లను పూజించు, నదులు పూజించు, సముద్రాన్ని పూజించు, ఎందుకంటే ఆయనే కదా అంతా, అన్నీ పూజించు అన్న. సరే అది స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు మొదటి మెట్టు నుంచి ఈ మెట్టుకు వచ్చాం, ఏకరూపం నుంచి అది కొంచెం ఇల్లాజికల్గా ఉందండి, ఇప్పుడు అర్థమైంది మాకు, విశ్వరూపానికి వచ్చేసాం. విశ్వరూపానికి వచ్చి ఏం చేస్తున్నాం, అన్నిటికీ ఎలుకకి ఆయన వాహనం అంటాం, సింహాన్ని ఆవిడ వాహనం అంటాం, నెమలిని ఆయన వాహనం అంటాం, సుబ్రహ్మణ్య వాహనం అంటాం, వేలు పట్టుకుంటాం, ఖడ్గం చూస్తాం, దాని కుంకం పెడతాం, ఆయుధాల కుంకం పెడతాం, అన్ని రూపాలు ఆయనే అంటాం. 500 రూపాయల నోటు మీద కాలు పెడితే అమ్మో లక్ష్మి, రూపాయి నోట్లో కూడా ఆ భగవంతుడినే చూస్తాం. అట్లా ప్రతి దాని మీద, పుస్తకం మీద, న్యూస్ పేపర్ మీద కాలు పెడితే అమ్మో లక్ష్మి సరస్వతి, ఇట్లా ప్రతి దాన్ని. ఇంకా రేపు విజయదశమి వస్తుందంటే అన్నీ ఏం పెడతారు అక్కడ, కత్తిపీట దగ్గర నుంచి, కత్తిరి దగ్గర నుంచి, కత్తిపీట దగ్గర నుంచి అన్నీ అమ్మో అన్నీ ఆయనే. విశ్వరూప భక్తి బాగుందా, బాగుంది. శాస్త్రం ఉంటుంది ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది అన్నది, ఏమిటా ప్రాబ్లం అన్నారు, ఈ సృష్టిలో మంచి చెడు రెండు ఉన్నాయి కదా, మంచి చెడు ఉన్నది. మనకు చెడు చాలా కనపడుతూ ఉన్నది. చెడు అనేటువంటిది అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో, అందరిలో, అన్నిట్లో చెడు కనపడుతున్నదా లేదా. ఏమండి ఈ సృష్టి ఆయనగా మారితే మరి చెడు ఏమిటండి, భగవంతుడిలో చెడు ఎట్లా ఉంటుందండి, చెడ్డది. చెడు అంటే మంచిది కానటువంటిది కనపడుతోంది కదా, మీరేమో ఆ భగవంతుడే సృష్టిగా మారాడని చెప్పారు, మరి చెడు కూడా ఎట్లా ఉంటుందండి భగవంతుడిలో. ఇప్పుడు టెర్రరిస్ట్ కూడా భగవంతుడేగా, అప్పుడు వాడిని ఎందుకు కాల్చి చంపడం, టెర్రరిస్ట్ మంచివాడా చెడ్డవాడా, మంచివాడు కాదు. మరి చెడు కూడా ఉన్నది కాబట్టి భగవంతుడే చెడులో కూడా ఉన్నాడా అంటే భగవంతుడిలో చెడు ఉన్నదా అంటే శాస్త్రం చెప్తుంది నో, చెడు కాదయన, మంచిది మాత్రమే ఆయన అన్నాడు. మళ్ళీ అదేమిటండి, అంతా ఆయనే కదా అన్నారు ఇందాక, ఆయన ఇంత కష్టపెడతారు ఏమిటండి మమ్మల్ని అన్నాడు. గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, గాడ్ బికేమ్ ద వరల్డ్ భగవంతుడే సృష్టిగా మారాడు అంటే చెడు వచ్చి కూర్చున్నది ఇక్కడ. అందుకని నేను చెప్తాను, అప్పుడు ఏం చెప్తుందంటే మంచి చెడు అనేది నీకు అనిపిస్తున్నది ఉన్నట్లుగా గాడ్ నాట్ అపీరింగ్ యాజ్ వరల్డ్ ఏంటంటే గాడ్ బికేమ్ ద వరల్డ్ కూడా కాదు, దేవుడు ప్రపంచంగా మారాడు అనేది కూడా సరియైన కాదు. అది మరి ఎందుకు చెప్పారంటే నువ్వు కొంచెం పైకి వస్తావని చెప్పి మెట్లు ఎక్కడం కోసం చెప్పాను, మరి అసలు విషయం చెప్పవయ్యా అని ఉపనిషత్తుని అడిగితే ఏం చెప్తుందంటే అసలు విషయం కృష్ణుడే చెప్తున్నాడు. అసలు విషయం ఏంటో చెప్పనా, దేవుడు ఈ జగత్తుగా కనిపిస్తున్నాడు, దేవుడు ఈ జగత్తుగా మారలేదు. గాడ్ బికేమ్ ద వరల్డ్ అని చెప్పాను కదా రెండో మెట్లో, అది పూర్తిగా కరెక్ట్ కాదు. అప్పుడు ఆ టైంలో నీకు అలా చెప్పాలి, నేను నువ్వు ఎదగాలి, తర్వాత నేనేం చెప్తాను నువ్వు ఇట్లా ప్రశ్నించినప్పుడు అంటే బుద్ధి కొంచెం వచ్చింది. ఇప్పుడు మరి చెడు ఉంటే ఆయన కూడా చెడుగా ఆయనకు ఉన్నట్టే కదండి అంటే నువ్వు అడిగితే అప్పుడు నీకు యు ఆర్ క్వాలిఫైడ్ టు లిజన్ ద నెక్స్ట్ పాయింట్. అవునా, అసలు అట్లా అడిగేవాళ్ళు ఎవరున్నారండి? ఇప్పుడు అడిగేవాళ్ళు ఉంటే సమాధానం చెప్తాం. అందుకని మూడో సమాధానం ఏమిటి, భగవంతుడే జగత్తుగా కనిపిస్తున్నాడు కానీ భగవంతుడు జగత్తుగా మారలేదు. గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, గాడ్ బికేమ్ ద వరల్డ్ అంటే భగవంతుడు జగత్తుగా మారాడు అని చెప్పాను రెండో మెట్టులో. మూడో మెట్టులు ఏం చెప్తాను తెలుసా, భగవంతుడు జగత్తుగా కనిపిస్తున్నాడు మారలే, ఆయన జగత్తుగా కనిపిస్తున్నాడు. దానికి దీనికి ఏమిటండి భేదం అన్నాడు, మారటమును కనిపించడానికి భేదం ఉంది నాయన, ఆయన నిజంగా జగత్తుగా మారలేదు, ఆయన జగత్తుగా మనకు అలా కనిపిస్తున్నాడు, నిజంగా మారలేదు. అంటే ఏమిటి అర్థం, నీకు కనిపిస్తున్నది ఎండమావి రోడ్డు తార్ రోడ్డు మీద నీళ్లు నీకు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి, కనిపిస్తున్నదే కానీ నిజం కాదు. అదేవిధంగా ఈ జగత్తును చూసేది నిజం కాదు, నీకు కనిపిస్తున్నది అట్లా, నీకు అది సత్యం అని అనిపిస్తున్నది కానీ అది సత్యం కాదు. ఇది మరి ఆయన ఎవరండి, ఆయన రూపం ఏమిటి అన్నాడు. ఆయనకు రూపం లేదు, ఆయన ఏకరూపము కాదు విశ్వరూపము కాదు. మరి ఏ రూపం అండి అన్నాడు. ఆ రూపం ఫామ్లెస్, ఆయనకు రూపం లేదు. మరి ఈ సంగతి అప్పుడే చెప్పచ్చు కదా, ముందే చెప్పచ్చు కదండి. ముందుగా చెప్పాలంటే మీకు అర్థమైతే కదా, నీకు వింటే కదా, నువ్వు ఎదగలేదు కదా. ఎంత పాపం శాస్త్ర మాత ఎంత కష్టపడుతుంది తెలుసా మనకు చెప్పడానికి. ఏకరూపం అని చెప్పి అందులో నువ్వు దోషం తెలుసుకున్నప్పుడు, విశ్వరూపం అని చెప్పి అందులో కూడా నువ్వు దోషాన్ని చూడగలిగిన శక్తి నీకు వచ్చినప్పుడు అరూపం అని చెప్తుంది. మరి జగత్తంతా ఏమిటి అన్నది, అది నీకు ఉన్నట్లుగా కనపడుతున్నది కానీ అది నిజం కాదు. ఇది నిజం కాదా? అవును కాదు, నిజం కాదు, అవును నిజం కాదు. అదేమిటండి అట్లా అంటారు, ఈ డెస్క్ ఉంది నా ముందు కనపడుతున్నదా, డెస్క్ ఉంది పుస్తకం పెట్టుకున్నాను కదా, డెస్క్ ఉన్నదా చెక్క ఉన్నదా, కొయ్య అంటారు చెక్క, కొయ్యని చెక్క అంటారు కదా, చెక్కని కొయ్య అంటారు. ఇప్పుడు నేను పట్టుకున్నది డెస్క్నా కొయ్యనా, చెక్కని పట్టుకున్నాను డెస్క్ని పట్టుకోలేదు. లేదండి మీరు డెస్క్ని పట్టుకున్నారు, సరే మీరు డెస్క్ తీసుకోండి నేను చెక్కని పట్టుకుంటా, మీరు డెస్క్ తీసుకెళ్ళండి నేను చెక్కను పట్టుకుంటాను, ఈ కొయ్యని ఈ వుడ్ని నేను పట్టుకుంటాను మీరు తీసుకోండి. ఏమండి వుడ్ కంటే డెస్క్ లేదండి ఎట్లా పట్టుకుంటాం అన్నారు. అవునా, అంటే డెస్క్ అనేది మన వాడే పేరు, అది అది నిజంగా లేదు. ఈ వస్త్రం ఏమిటి, దారం చొక్కా అంటున్నారు వేసుకున్నారు, చొక్కా ఎక్కడుంది, దారం ఉన్నది, పడుగు పేకల్లాంటి దారంతో చేయబడినటువంటి చొక్కా చీర దారమే కానీ సత్యం అది సత్యం కాదు, మనం వాడే పేరు సత్యం కాదు. దారం అంటే ఏమిటి పని, దూది దూది ఎక్కడుంది? చెట్టులో నుంచి వచ్చింది. చెట్టు ఎక్కడుంది? భూమిలో నుంచి వచ్చింది. భూమి ఎక్కడ నుండి? నీటి నుంచి వచ్చింది. నీరు అగ్ని, అగ్ని వాయువు నుంచి, వాయువు ఆకాశం నుంచి, ఆకాశం పరమాత్మ నుంచి వచ్చింది. సరిపోయిందా? అంతే. కనుక మీరు ఇట్లా ఒక్కొక్క పేరును మీరు వాడే వస్తువులు ఇంట్లో అన్నిటినీ దగ్గర దాన్ని చూసి అసలు నువ్వు ఎక్కడున్నావు అని అడగాలి. అట్లా ప్రశ్న వేయాలన్నమాట. అలా వేస్తూ వస్తే ఈ నామరూపాలన్నీ కూడా కలలో మనం చూసేటటువంటి పదార్థాల వంటివే. నువ్వు అవి సత్యం అనుకుంటున్నావు. ఈ శరీరం నేను అన్నావు, ఈ కాలు నువ్వా, చెయ్యి, ఎముక, శరీరం, స్కిన్, బ్లడ్, రక్తం ఇవన్నీ ఉన్నాయి లోపల. వాటి మీద ఎముకల మీద ఒక తోడు ఉంది. నువ్వెవరు అసలు? ఒక్కొక్క భాగాన్ని తీసి పక్కన పెట్టండి. మెంటల్గా పక్కన పెట్టేసామనుకోండి, నేను ఎక్కడున్నాను చెప్పండి, ఆలోచించండి. నేను ఎప్పుడంగానే తలకాయ ఊపక్కర్లేదు. ఇంటికి వెళ్ళి అద్దం ముందు నుంచోని ప్రశ్న వేసుకోండి. అమ్మో ప్రశ్న వేసుకుంటే పిచ్చి ఎక్కుతుందన్నాను. పిచ్చి ఎక్కకుండా ఉండాలంటే దేవుడు పాదాలు పట్టుకోవాలి. మళ్ళీ ఆయన రూపం పట్టుకుంటేనే, నాయన నాకు నీ అసలు నిజం రూపం అర్థమయ్యే వరకు నాకు పిచ్చి ఎక్కకుండా కొంచెం నేను పట్టుకో. అందుకంటే ఆయన అంటాడు, నా పిచ్చి ఉండాలి నీకు, ఏ పిచ్చి లేదనుకుంటే అది అసలైన పిచ్చి అని చెప్పి ఒక పాట. జనానికి రకరకాలైన పిచ్చి ఉందండి, మ్యాడ్నెస్ అంటారు చూసారు. అదేవిధంగా దేవుణ్ణి కూడా ఆయన ఎవరని తెలుసుకోకుండా ఏదో పూజ చేయటం భక్తి కాదు. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? నన్ను నిజంగా తెలుసుకునేవాడు చాలా అరుదన్నాడు. అలా తెలుసుకునేవాడు చాలా చాలా రేర్ ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఈ యొక్క భగవద్గీతలో. నాకు అసలు రూపమే లేదు, రూపం ఉందనుకుంటున్నారు, అన్ని వస్తువుల్లో నన్నే చూస్తున్నారు, ఆ వస్తువులన్నీ సత్యం కాదు అసలు. ఆ వస్తువుల వెనకాల ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని గమనించలేకపోతున్నారు, మోహంలో పడి మాయలో పడిపోయినారు. కనుక ఏకరూపం నుంచి విశ్వరూపానికి, విశ్వరూపం నుంచి అరూపానికి రావాలి. అసలు ఈశ్వరుడు అంటే ఎవరు, ఆయనకు రూపం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి మనకు ఈశ్వర స్వరూపాన్ని గురించి చెప్పారు. కనుక ఇప్పుడు మూడు మెట్లు అయిపోయినాయి కదా. ఏకరూపం మొదటి మెట్టు, విశ్వరూపం రెండో మెట్టు, అరూపం మూడో మెట్టు. కనుక స్వప్నంలో ఉన్నవాడికి స్వప్నం సత్యం, అజ్ఞానంలో ఉన్నవాడికి జగత్తు సత్యం. ఇక్కడ అజ్ఞానం అనే నిద్ర, అక్కడ మరొక నిద్ర. కల రావడానికి నిద్ర కారణం, ఈ ప్రపంచం కనపడడానికి అజ్ఞానం అనే నిద్ర కారణం. కనుక ఇప్పుడు అజ్ఞానం అనే నిద్రలో నుంచి బయటకు వస్తే ప్రపంచం కనపడకుండా పోతుంది. ప్రపంచం కనపడకుండా పోదు. ప్రపంచం సత్యమని తెలియదు, సత్యం అనిపించదు, కనపడుతుంది. కానీ మీకు కళ కనపడింది అనుకోండి, మెలకు వచ్చిన తర్వాత ఊరికి ఒక కసిపు అనుకుందాం. కళ వచ్చిన తర్వాత కళలో మెలకు వచ్చిన తర్వాత కళలో వస్తువులు కనపడవు, ఉండవు. ఒకవేళ మెలకు వచ్చిన తర్వాత మన కళ మన కళ్ళ ముందే కనపడుతుంది అనుకోండి, కనపడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఏయ్ బాగుంది కళ, చాలా బాగుంది, నిజం కాదని తెలుస్తుంది, చూస్తూ ఉంటాం. జ్ఞానికి కూడా జ్ఞానం వచ్చిన తర్వాత ఈ జగత్తు కనపడుతూ ఉంటుంది, కళ అని తెలుసు ఆయనకి. కళ లాంటిది, స్వప్నం లాంటిది. ఇది స్వప్నంలో ఎలాగైతే వస్తువులన్నీ సత్యం కాదో ఇవన్నీ కూడా సత్యము కాదు అని జ్ఞానికి తెలుసు. అయితే తెలిస్తే ఏమిటండి పెద్ద విషయం అన్నాడు. అవి సత్యం కాదు కనుక కళలో ఉన్న నిప్పు దహిస్తుందా? కళలో నీళ్లు తడుపుతాయా నిన్ను? కళలో సింహం కరుస్తుందా? అదేవిధంగా ప్రాపంచికంగా ఉన్నటువంటి వస్తువులన్నీ ఇవి బాధ కలిగిస్తున్నాయి నాకు, దీనివలన నాకు బాధ అనేటటువంటి బాధ ఉండదు. జ్ఞానం వస్తే అది సమస్య ఉండదు. అవి సత్యం అనుకున్నంతసేపు సమస్య, బాధ. అవి సత్యం కాదని తెలుసుకోవడానికి నాకు అర్హత కావాలి, ఎంతో అర్హత కావాలి, అర్హత సంపాదించుకోవాలి. ఏం చేయమంటారండి దానికి? ట్రెడ్మిల్ చేయమంటారా, సైక్లింగ్ చేయమంటారా? అర్హత అంటే నాకు ఈశ్వర కృప కావాలి. భగవంతుణ్ణి ప్రార్థించండి, నాకు ఈ జన్మలో పరమసత్యాన్ని తెలుసుకునేటటువంటి అర్హతని నాకు ప్రసాదించు. నాకు శక్తి నీవు, నా గురువుకి శక్తి నీవు, నాకు బోధించడానికి నాకు వినే శక్తిని కూడా ఇవ్వు, అర్థం చేసుకోవడానికి శక్తిని ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేసిన వాళ్ళకి లభిస్తుంది, అలా చెయ్యని వాళ్ళకి లభించదు. అలా ప్రార్థించాలి. ఈశ్వర కృప కావాలి. ఈశ్వర కృప అంటే మనం అడగాలి, నాకు ఇది కావాలని అడగాలి. ఆయన నిజస్వరూపం నాకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు దూరంగా ఉన్నాడు అనుకోండి, వస్తువుల్లో చూస్తాం కానీ ఆయన దూరమే కదా మనకు, నేను వేరే ఆయన వేరే కదా. ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాం, ఒక ఇస్తట్లు అన్నీ పెట్టిన తర్వాత ఆ మనిషి అడిగితే బాగున్నాయా రుచిగా ఉన్నాయా అన్నాడు. ఇంకా తినలేదన్నాడు. ఆ తినకుండా చెప్పులే అంటే, ఏ తినకుండా ఎట్లా చెప్తాను, అవన్నీ లోపలికి పోతే నాలో ఐక్యం అయితే అప్పుడు ఆనందంగా చెప్తాను. అదేవిధంగా ఒక వ్యక్తిని మనం బాగా ప్రేమిస్తున్నామంటే, ఇష్టపడుతున్నామంటే, అమ్మాయినో మన అబ్బాయినో మన అమ్మాయినో కూతురునో కొడుకునో ఆ పిల్లల్ని బాగా ఇష్టపడుతున్నాం అనుకోండి, ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని బాగా ఇష్టపడుతున్నామని చెప్పడానికి ఏం చేస్తారు, కౌగిలించుకుంటారు, ఎంబ్రేసింగ్. ఆ మన ఆ కౌగిలించుకున్నప్పుడు ఒకటైపోతారు ఇద్దరు. ఇంకా దూరంగా ఎంత దూరం ఉండకూడదు, శ్వాస కూడా తీసుకోలేనంత దగ్గరికి అయిపోతే అబ్బా ఇప్పుడు మన ఇద్దరం ఒకటైపోయినాం, ఎట్లయినా ఒకటైనాము ఒకటైనాము అని భావన వస్తుంది. అంటే మనిషి దూరాన్ని భరించలేడు, డిస్టెన్స్ని భరించలేడు. దేవుడితో కూడా అంతే. ఆయన గనక ఏకరూపుడై ఎక్కడో ఉంటే మన దుఃఖం పోదు, అనేక రూపుడై అన్నిట్లో ఉన్నా మన దుఃఖం పోదు, రూపం లేని వాడై లోపల కూర్చున్నా దుఃఖం పోదు. ఎందుకంటే నాకంటే వేరే కదా ఆయన, వేరే అయితే ఇప్పుడు ఏం చేయాలి, కౌగిలించుకోవాలి ఆయన్ని. నేను ఎట్లా కౌగిలించుకునేది, రూపం ఉన్నాయనా అక్కడ కూర్చుంటాడు, విశ్వరూపంగా ఉన్నవాడా అన్నిట్లో ఉంటాడు, నా నుంచి దూరంగా ఉంటాడు. పోనీ ఆయనకు రూపం లేకపోతే నేను కౌగిలించుకోలేను. పోనీ లోపల ఉన్నాడా అంటే లోపల ఉంటే ఎట్లా కౌగిలించుకుంటాను, ఎట్లా ఒకటైపోతాం మేమిద్దరం దేవుడు నేను అన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ మీ, గాడ్ ఈజ్ ఇన్ మీ. ఇప్పుడు గాడ్ ఈజ్ అవుట్ సైడ్ వద్దనుకున్నాం, గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ ఆల్సో లాభం లేదు. అయితే ఇంకా మంచిది ఏంటంటే గాడ్ ఈజ్ ఇన్ మీ, అది కూడా ఏం పెద్దగా లాభం ఇచ్చేట్లేదు. శాస్త్రం చెప్తుంది గాడ్ ఈజ్ ఇన్ మీ కాదు, గాడ్ ఈజ్ ఇన్ మీ, అదొక్కటే మార్గం. భగవంతుణ్ణి నా నేనే అని అనుకుంటే తప్ప, ఆ ఐక్యం వస్తే తప్ప భగవంతుడు నాకెప్పుడు దూరమే అవుతాడు. అట్లా ఎవరైతే ఆయన్ని ఐక్యం చేసుకుంటారో వాళ్ళ స్వరూపంతో, ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఏమైపోతుంది, కరిగిపోతుంది. తర్వాత ఉప్పు కనపడుతుందా, కనపడదు. ఏమైపోయింది, నీళ్ళంతా ఎక్కడ ఏముంది, ఉప్పు మయం. అలా అయిపోవాలి ఆత్మస్వరూపంలో మనం. అప్పుడు ఆయన ఆత్మస్వరూపం, నేను ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంది ఆయనకి నాకు, ఒక అంగుళం రెండు అంగుళాలు, మళ్ళీ అంగుళం ఉంటే మళ్ళీ కష్టం. అమ్మో నేను భరించలేను ఆయన్ని, దూరంగా ఉంటే భరించలేను, దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉన్నా కూడా అమ్మా కొంచెం ఇంకా దగ్గర, ఇంకా దగ్గర ఎంత దగ్గరికి వస్తాం, రూపం ఉన్నంతసేపు దగ్గరికి రావడం కష్టం. అందుకని నువ్వే నేను, నేనే నువ్వు, నేను లేక నువ్వు లేవు, నువ్వు లేక నేను లేను. పాటికి కూడా తెలిసిపోయింది, అమ్మమ్మ గారికి కూడా ఒక పాట సింహ పాట గుర్తు వచ్చేసింది చూసారా, నేనే నువ్వు నువ్వే నేను, నువ్వు లేకుండా నేను లేకుండా ఈ జగమే లేదు, ఆత్మే అంతటా ఉన్నది, ఆత్మని నేనే, పరమాత్ముడు ఆత్మ నేనే ఆత్మ, మేమిద్దరం ఒకే ఆత్మ కనుక ఉన్నదంతా ఆత్మే. సరే, ఈ విధంగా ఈశ్వర స్వరూపాన్ని అర్థం చేసుకొని ఏం చేయమంటారు కృష్ణ పరమాత్మ అంటున్నారు, అర్జున చెప్తాను విను అసలు రహస్యం, రాజవిద్య రాజగుహ్యం అన్నారు. ఈశ్వర స్వరూపాన్ని చెప్తూ తర్వాత ఈ విషయాన్ని ఇంకా నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటే 12వ అధ్యాయం దాకా వెళ్ళాలి. ఇంది ప్రయాణం జర్నీ, ఈ జర్నీ అంతా పూర్తయితే కానీ నా గురించి నీకు సరిగ్గా తెలియదు, క్లాసుకు వస్తూ ఉండు వింటూ ఉండు, స్వామిని చెప్తూ ఉంటారు, నీకు అర్థమవుతుంది అంటున్నారు కృష్ణ పరమాత్మ. సరే ఇప్పుడు మొదలుపెట్టయ్యా, 9వ అధ్యాయం వింటాం, ఏం చెప్తారు అంటే అద్భుతమైనటువంటి అధ్యాయం, చాలా ముఖ్యమైనటువంటిది. అందులో ముఖ్యంగా ఉపనిషత్తుల సారం చెప్పబడింది. 4 నుంచి 10 శ్లోకాల్లో మొత్తం, ఆ 4 నుంచి 10 శ్లోకాలు ఈ అధ్యాయంలో కంఠస్థం చేస్తే మనకు శాస్త్రం అంతా వంట పెట్టినట్లే. చదువుతాం మొదటి శ్లోకం, 4వ శ్లోకానికి తర్వాత వెళతాం. అథ నవమోధ్యాయ
శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యన సూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్.
ఈ అధ్యాయంలో 6 విషయాలు చెప్పబడినాయి. మొదటి విషయం ఏమిటంటే జ్ఞానస్థుతి. జ్ఞానస్థుతి, ఆత్మజ్ఞానస్థుతి, ఇది వినడానికి తగిన అధికారి, అవి చెప్పబడింది మొదటి విషయం. 2వ విషయం ఈశ్వర స్వరూపం. 12వ అధ్యాయం వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టారు ఆయన కృష్ణ పరమాత్మ, ఈశ్వర స్వరూపం, ద నేచర్ ఆఫ్ గాడ్. 3వ విషయం బంధకారణం, బంధానికి ఏమిటి కారణం, బంధింపబడిన వ్యాధి జర మరణాలతో బంధింపబడినాడు మనిషి, వీటికి కారణం ఏమిటి, బంధకారణం. 4వ విషయం భక్తులలో రకాలు, ఆస్తికులు నాస్తికులు, ఆ ఆస్తికుల్లో కూడా మళ్ళీ వెరైటీస్, ఆస్తికులు నాస్తికులు గురించి చెప్పి తర్వాత ఆస్తికులలోనే, ఆస్తికులు నాస్తికులు అంటే భగవంతుణ్ణి నమ్మేవాళ్ళు ఆస్తికులు, భగవంతుణ్ణి నమ్మని వాళ్ళు నాస్తికులు. ఇది 4వ విషయం. 5వ విషయం ఏం చెప్పారంటే ఈ భక్తుల్లో కూడా సకామ భక్తులు నిష్కామ భక్తులు అని ఉన్నారు, వాళ్ళని గురించి కూడా చెప్తారు, సకామ భక్తులు నిష్కామ భక్తులు. చివరిగా 6వ విషయం ఏమిటంటే భక్తి స్తుతి, భక్తిని స్తుతి చేస్తున్నారు కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో. ఈ 6 విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. శ్లోకం చూడండి ఇప్పుడు. శ్రీ భగవాను వాచ, అర్జునుడి ప్రశ్న లేకుండానే కృష్ణ పరమాత్ముడే గీతా బోధ చేస్తున్నారు. ఈ అధ్యాయం కృష్ణుడి యొక్క బోధతోనే మొదలవుతుంది, అర్జునుడి ప్రశ్న లేదు ఇక్కడ. ఇప్పుడు మొదట్లో ఏమంటున్నారు, ఇదం గుహ్యతమం జ్ఞానం విజ్ఞాన సహితం ప్రవక్ష్యామి. గుహ్యతమం అంటే అతిరహస్యం అని అర్థం. గుహ్యం అంటే రహస్యం, గుహ్యతమం అంటే అతిరహస్యం, ద గ్రేటెస్ట్ సీక్రెట్. సీక్రెట్ చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ మనకు. ఏ నేను ఒక సీక్రెట్ చెప్తాను అని చెప్పి చెప్తాను, చూసారా సీక్రెట్గా అది సీక్రెట్ చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ ఇప్పుడు మనకు. సీక్రెట్ చెప్పేటప్పుడు అందరూ కేర్ఫుల్గా వింటారా వినరా, అందుకని కృష్ణ పరమాత్మ కూడా ఏ మీ అందరికీ నేను సీక్రెట్ చెప్పబోతున్నాను అంటున్నాను. చెప్పు 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 అంటారు కదా జనం, ఏమిటా సీక్రెట్ అంటారు. గుహ్యతమం సీక్రెట్లోకి సీక్రెట్, ఈ సీక్రెట్ ఎవరు చెప్పున్నారు ఇంతవరకు, నేను చెప్తాను అంటున్నాడు ఆయన. ప్రపంచంలో రకరకాల సీక్రెట్స్ ఉన్నాయి, అవన్నీ సీక్రెట్లే కాదు, ఇదే సీక్రెట్ అన్నాడు. సీక్రెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందరికీ, అందుకే కృష్ణ పరమాత్మ తెలుసు మనల్ని ఎట్లా మెల్ట్ చేయాలో ఆయనకి తెలుసు. గుహ్యతమం ప్రవక్ష్యామి చెప్తున్నాను నేను ఎవరికి, అనసూయవే. నువ్వెవరో తెలుసా అర్జున, నువ్వు అనసూయ, నీకు అసూయ లేదు, అసూయ లేదు. అందుకే అత్రి మహర్షి భార్య పేరు అనసూయ, ఆవిడకి అసూయ లేదు, ఎవరిని చూసినా అసూయ పడదు ఆవిడ. అసూయ అంటే ఏమిటి ఇక్కడ తెలుసా, గురువు చెప్పే వాక్యాన్ని వింటూ ఇది సరియా కాదా అని ఆలోచన వచ్చిందనుకోండి, ఆ శిష్యుడు భగవద్గీత వినడానికి అధికారి కాదు అని అర్థం, అసూయ అని అంటారు. క్రిటికల్ మైండ్ అంటారు, ప్రూఫ్ రీడింగ్ మైండ్, అన్నిట్లో తప్పు పెంచడమే పని వాడికి. అన్నిట్లో తప్పే పెంచుతుంటాడు. శాస్త్రం ఏదో చెప్పింది అనుకోండి, ఏమిటో శాస్త్రం, ఆ పాత చింతకాయ పచ్చడి ఏది నిజమో కాదు అని అన్నాడు అను అనిపించింది అనుకోండి, లోపల అసూయాపరుడు అని అర్థం. అంటే గురువు వాక్యంలో శాస్త్రంలో లోపాలను వెతుకుతూ నమ్మకం లేకుండా ఉండడం అసూయ అంటారు. శాస్త్రంలో దోషం ఉండదు, గురువులో దోషం ఉండదు. ఎందుకంటే గురువు శాస్త్రాన్ని చెప్తున్నాడు. వినే నా బుద్ధిలోనే ఏదో ఒక దోషం ఉండొచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు, కానీ నా గురువు చెప్పే వాక్యం వేదవాక్యం అని ఎవరైతే నమ్మి వింటారో వాళ్ళు అనసూయాపరులు, అసూయ లేదు వారికి అని అర్థం. అటువంటి వాడివి నువ్వు అర్జున, కనుక అనసూయవే అన్నాడు. అటువంటి నీకు నేను చెప్తానన్నాడు. అంటే గురువు మీద వాక్యం మీద శ్రద్ధ లేకపోయినా, వేదాంతం మీద భగవద్గీత మీద నమ్మకం లేకపోయినా వాళ్ళకి చెప్పకూడదు అని ఇక్కడ మనకు ఇండైరెక్ట్గా కృష్ణ చెప్తున్నారు. అనసూయమే ప్రవక్ష, నువ్వు నీకు అధికారం ఉంది అర్జున వినడానికి, ఎందుకంటే నా మీద నా వాక్యం మీద నీకు ఎంత శ్రద్ధ భక్తి ఉన్నది, నేను చెప్తాను తప్పకుండా. నాకు అటువంటి వాళ్ళు కావాలి, నేను చెప్పే మాటని అక్షరాల తూచా తప్పకుండా స్వీకరించేవాడు కావాలి నాకు, అట్లాంటి వాడికే చెప్తాను. నువ్వు అలాంటి వాడివి కనుక నీకు నేను చెప్తాను, నాకు ఇష్టమైన వాడివి నువ్వు, ఎందుకంటే నేనంటే నీకు చాలా ప్రేమ, చాలా విశ్వాసం, నా మాట మీద విశ్వాసం. అదే చెప్తా, నా మాటే మాట, నా మాటే శాసనం అని ఏదో డైలాగ్ వస్తున్నదిగా ఇప్పుడు. భగవంతుడి మాటే మాట, భగవంతుడి మాటే శాసనం, అంతేగాని లోకల్గా మాటలు మాటలు కావు, అవన్నీ కథలు. భగవంతుడి మాటే మాట, భగవంతుని మాటే శాసనం, అట్లా నమ్మిన వ్యక్తివి నువ్వు అర్జున, నీకు చెప్తాను. ఏం చెప్తావు అని అడుగుతావా? జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానం అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టి చేశాడు, ఆ దేవుడి స్వరూపం ఇది, ఏకరూప జ్ఞానం, విశ్వరూప జ్ఞానం, ఇవన్నీ చెప్తాను. దీన్ని పరోక్ష జ్ఞానం అంటారు. ఈ పరోక్ష జ్ఞానాన్ని ఇస్తాను నీకు. అంతేకాదు విజ్ఞానం సహితం అన్నాడు. నీకు అపరోక్ష జ్ఞానాన్ని కూడా చెప్తాను నేను. అపరోక్ష జ్ఞానం అంటే నువ్వే నేను అని తెలుసుకునే జ్ఞానాన్ని నీకు నేను ఇస్తానన్నాడు. అపరోక్ష జ్ఞానం, ఆత్మజ్ఞానం. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు సృష్టి చేశాడు అంటే భగవంతుడు ఆబ్జెక్ట్, నేను సబ్జెక్ట్, ఇది జ్ఞానం. భగవంతుడు ఉన్నాడు ధన్ను మన్ను సభకుచ్చి తేరా అని పాడుతూ ఆరాధిస్తూ ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, సృష్టి చేశాడు, మన మధ్యనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, జ్ఞానం ఉన్నది కదా. ఈ జ్ఞానం పరోక్ష జ్ఞానం, ఆబ్జెక్ట్. భగవంతుడిని ఒక ఆబ్జెక్ట్గానే చూస్తాం. విజ్ఞానం అంటే ఆబ్జెక్ట్ కాదు భగవంతుడు, ఐది సబ్జెక్ట్. గాడ్ ఈజ్ దేర్, గాడ్ ఈజ్ ఇన్ మీ, ఇది జ్ఞానం. గాడ్ ఈజ్ దేర్, గాడ్ ఈజ్ ఇన్ మీ, దేవుడు ఉన్నాడు, దేవుడు లోపల ఉన్నాడు అంటే ఇది జ్ఞానం, పరోక్ష జ్ఞానం. ఆ జ్ఞానమే కాదు అర్జున, దానిపైన ఇంకో జ్ఞానం ఉంది. అదేమిటి? గాడ్ ఈజ్ మీ, నువ్వే దేవుడు అని తెలుసుకునేటట్లు నేను చేస్తాను, నువ్వు నాకంటే వేరు కాదు అని తెలుసుకునేటట్లుగా నీకు జ్ఞానం ఇస్తాను నేను. అటువంటి జ్ఞానాన్ని చెప్పబోతున్నాను, విను. అంటే ఈ మాట మళ్ళీ 9వ అధ్యాయం అయ్యేదాకా మనకు గుర్తుండాలి, ఉంటే క్లాస్ మిస్ కావు. చిన్న చిన్న విషయాలకు కూడా చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, చుట్టాలు వస్తే లాక్కొని రావడం క్లాస్కి, లేకపోతే పార్కు వెళ్ళి కూర్చోండి, వస్తాను ఇప్పుడు 1 గంటలో. 9వ అధ్యాయం రాదు మళ్ళీ లేకపోతే, వాళ్ళకి అర్థమైందా లేదా, వెళ్ళి గుళ్ళో కూర్చోండి, నేను వస్తాను ఇప్పుడే అని చెప్పేసి కూర్చోవడమే. లేకపోతే వీటన్నిటితో పెట్టుకుంటే మనకు పుణ్యకాలం గడిచిపోతుంది, 9వ అధ్యాయం అయిపోతుంది. ఈ మాట గుర్తుండాలి. విజ్ఞానం కూడా చెప్తాను నేను అని అన్నప్పుడు ఆ మాట మళ్ళీ మనకు 10 శ్లోకాలు కాగానే మర్చిపోతాం, మర్చిపోయి స్వామిని తర్వాత వస్తాను క్లాస్కి నేను, ఈ మాట మనసులో పెట్టుకుంటా. స్టూడెంట్ మర్చిపోతారు పాప, ఎందుకంటే వ్యవహారాలు కదా, ఫ్యామిలీ చిల్డ్రన్ ఎన్నెన్నో ఉంటాయి వాళ్ళకి, పాప మరి గట్టిగా మాట్లాడితే క్లాసుకు రారని చెప్పి సరే వెళ్ళి వెళ్ళి రామ్మ, ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ అని చెప్తారు. ఏం చేస్తాం, అమెరికా వెళ్ళాలండి, 4 నెలలు వెళ్ళాలి, 6 నెలలు వెళ్ళి రావాలన్నారు. వద్దని అనలేం కదా, వాళ్ళు వెళ్ళలేకుండా ఉండలేరు. సరే వెళ్ళి రామ్మా అంట. కాకపోతే ఏముందంటే 2 నెలల్లో వినాల్సింది, 2 సంవత్సరాల తర్వాత వింటారు. ఏం చెప్తాం, కానీ అది విజ్ఞాన సహితం. అయితే ఫలం ఏమిటండి వింటే? యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఏ విజ్ఞానాన్ని పొందితే నువ్వు, ఏ జ్ఞానం, విజ్ఞానం పరోక్ష జ్ఞానం అంటే ఆబ్జెక్ట్, దేవుణ్ణి ఒక ఆబ్జెక్టుగా తెలుసుకోవడం, దేవుణ్ణి తానే సబ్జెక్టుగా తెలుసుకోవడం, ఇది తెలుసుకుంటే అశుభాత్ మోక్షసే. నువ్వు అశుభం నుంచి బయటపడతావు. అశుభం అంటే ఏమిటి అన్నారు. ఇక్కడ అశుభం అంటే ఏదేది దుఃఖానికి కారణమో అదంతా అశుభమే. మనకు దుఃఖాన్ని ఇచ్చేదంతా అమంగళం, అశుభం. అజ్ఞానమే దుఃఖాన్ని ఇస్తుంది కనుక అజ్ఞానమే అశుభం, మంగళ అమంగళం, సంసార కారణం. అంటే సంసార బంధనం నుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తాను. మోక్షసే అంటే భగవంతుడు నాకంటే వేరు కాదు, ఆయన ఒక ఆబ్జెక్ట్ కాదు, ఆయనే నాలో ఉండడం కాదు, ఆయనే నేను. ఆయనే నేను అంటే నేనెవరు? మనోబుద్ధి చిత్త అహంకార నే చిదానంద రూప శివోహం శివో. అది భగవంతుడే నేను అంటే ఈ అన్నానగర్లో, శనానగర్లో ఉంటున్నటువంటి అడ్రస్ సో అండ్ సో కాదు భగవంతుడు. ఈ శరీరాన్ని నిలుపుతున్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో, ఆ ఉనికి ఎరుక తత్వం అది నేను. ఆ తత్వమే ఆయన భగవంతుడు. ఆయన ఉనికి ఎరుక తత్వం, నేను ఉనికి ఎరుక తత్వం. ఆయన ఉనికి ఎరుక, నా ఉనికి ఎరుక ఒక్కటే, అదే ఆత్మ. కనుక ఆయన నేను వేరు కాదు. ఇది ఈ విషయం తెలుసుకుంటే అమంగళం నుంచి బయటపడతాం, దుఃఖాన్ని నుంచి బయటపడతాం. ఇంత గొంతు చించుకొని చెప్పినా కూడా గుర్తు ఉండాలి. అయితే విన్నప్పుడు బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, మళ్ళీ మర్చిపోతాం. అదే కదా మాయ అంటే. ఆ తీవ్రత విన్నప్పుడు ఉన్న తీవ్రత అది కంటిన్యూస్గా ఉండాలి, కంటిన్యూస్గా అదే వెలుగులో ఉండాలి, అదే కాంతితో ఉండాలి, అదే ఇంటెన్సిటీగా ఉండాలి. ఆరంభ దూరత్వం ఉండకూడదు, కాసేపు ఉంటుంది మళ్ళీ పోతుంది. అన్ని విషయాలు అంతే కదా ప్రపంచంలో. కానీ తీవ్రమైన ముముక్షువుకి అది తగ్గదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది, అధికం అవుతూనే ఉంటుంది, కానీ తరగదు. తరిగింది అంటే మన ముముక్షులం కాదు అని అర్థం. అది పెరుగుతూనే ఉండాలి. ఎలా పెరుగుతుంది? ఆయనే పాపం చెప్తాడు అన్నిటికీ, కృష్ణ పరమాత్మే. అది ఎలా పెంచుకోవాలి, ఆ ముముక్షుత్వాన్ని ఎలా శ్రద్ధ రావాలి? అందుకని ఆ కళ్ళకు అద్దుకోవాలి, ఆ భగవద్గీత మీద విపరీతమైన ప్రేమ పెరగాలి, పిచ్చి పెరగాలి ఆ భగవద్గీత మీద. మన పిల్లల మీద ఎంత ప్రేమ పెరుగుతుంది, అబ్బాయి అమ్మాయి మనవడి మీద అబ్బా ఎంత ప్రేమో ఎట్లా తెలుసండి మీకు స్వామిని అన్నారు. ఎలా తెలిసేది ఏమిటి, ఎప్పుడు ఆలోచిస్తుంటావు కదా నీ మనస్సులో. ఎప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తావు ఒకసారి క్వశ్చన్ వేసుకో. మనవరాలు మనసులోకి వస్తుంది, మనవడు వస్తాడు, అబ్బాయి వస్తాడు, అమ్మాయి వస్తుంది, మన కూతురు వస్తుంది. మనసులో ఎక్కువసేపు ఎవరి గురించి ఆలోచిస్తే వాళ్ళు ఉన్నారు నీ మనసులో అని అర్థం, వాళ్ళ మీద నీకు ప్రేమ అని అర్థం. మరి వాళ్లే కదండి నా చుట్టూ ఉన్నారు. అవును ఉన్నారు, చుట్టూ ఉన్నారు. ఆలోచించు. ఓకే కృష్ణ పరమాత్మ ఉంటాడు, సరే నేను ఇక్కడ కూర్చుంటాను, కృష్ణాష్టమికి కృష్ణాష్టమికి నన్ను గుర్తు చేసుకో, నా పేరు చెప్పుకొని మురుకులు చేయడాలని తిను అన్నాడు. తింటూనే ఉన్నాం, ఆయనకు అలంకారం చేస్తూనే ఉన్నాం, మనం పూజలు చేసుకుంటూనే ఉన్నాం. ఆయన చూస్తుంటాడు ఎంతకాలం ఇట్లా మురుకు చీడలు చేసుకొని నా పేరు చెప్పుకొని తింటున్నారు. ఒక్కరోజన్న ఆ స్వామిని చెప్పే మాటల్లో తీవ్రతని అర్థం చేసుకొని అది గ్రహించడానికి ఏమన్నా పాటుపడుతున్నారా, వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి ఆయన కూడా గణంగా చెయ్యి పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకంటే మార్గం నేనేమిచ్చేది వీళ్ళకి, వారానికి ఒక రోజు ఇట్లా ఒక రెండో కోర్సు కూడా చెప్తున్నారు. ఆమెకి ఎంత శక్తి ఇచ్చి నేను పంపిస్తూ ఉంటే క్లాస్కి వీళ్ళకి అర్థం కావడం, ఇదంతా నా వర్ణన. ఆయన కృష్ణ పరమాత్మ ఆలోచిస్తున్నాడు, నేను అమంగళం నుంచి బయట వేస్తాను, నిన్ను విముక్తుణ్ణి చేస్తాను అర్జున, ఈ యొక్క అపరోక్ష జ్ఞానాన్ని కూడా ఇచ్చి అన్నాడు. అయితే నన్ను ఏం చేయమంటావయ్యా, బాగానే ఉంది నువ్వు చెప్పేది, నేను అర్థం చేసుకుంటాను అన్న. ఇంకా విను నాయన, శ్రద్ధగా విను, ఒకటికి 10 సార్లు విను. ఆ మనసులో ఆక్యుపై ఉన్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టు కాసేపు, అసలు తీసి మనం కొంచెం పక్కన పెట్టు, నాకు కూడా కొంచెం ప్లేస్ ఇవ్వు లోపల, నాకు కూడా కొంచెం ప్లేస్ ఇవ్వు, ఇస్తే నేను ఏమైనా చేయగలను, లేకపోతే అందుకని నాకు శరణాగతులు అయిపో, నన్నే తలుచుకో, నన్నే ఆరాధించు, నన్నే కోరుకో, అట్లయితే నీకు నేను లభిస్తాను. సరే చెప్తాను విను, మరి ఎక్కువగా మాట్లాడకుండా చెప్పోయ్యా అంటే 2వ శ్లోకంలో చెప్తున్నారు.
రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం.
ఇప్పుడు నేను చెప్పబోయే విద్య ఇటువంటిది అని చెప్తున్నారు. రాజ విద్య, విద్యలలో కన్నిటికీ రాజ, ద కింగ్ ఆఫ్ ఆల్ సైన్సెస్. విద్య అంటే అన్ని విద్యలు, 64 కళలు అంటుంటారు చూసారా మన వాళ్ళు, 64 కళలు, వాటన్నింటిలోకి రాజ నేను చెప్పబోయే విద్య. రెడీగా ఉండు వినడానికి. రాజ విద్య, కింగ్ ఆఫ్ ఆల్ సైన్సెస్, విద్యానాం రాజా రాజ విద్య. అంతేకాదు గుహ్యతమం, గుహ్యానాం రాజ, తమం అంటే మళ్ళీ రహస్యాలన్నీ అన్నిటిలోకి రహస్యం, ఇది రహస్యాలన్నింటిలోకి రహస్యం అన్నారు. ఏం చేస్తుంది రాజ విద్య, ఏం చేస్తుంది ఏంటి, ఉత్తమం పవిత్రం, ఇది పవిత్రమైనటువంటిది, ఉత్తమం పవిత్రం, చాలా పవిత్రమైనటువంటిది, అతి పవిత్రం, పునాతి ఇది పవిత్రం, మనల్ని పవిత్రుల్ని చేసేది, సంస్కరించేది, పునాతి పావయతి ఇది పవిత్రం. మంత్రం కూడా పవిత్రం చేస్తుంది, కొన్ని వైదిక కర్మలు పవిత్రం చేస్తాయి, జపము పవిత్రం చేస్తుంది, తపస్సు పవిత్రం చేస్తుంది, మన గుళ్ళోకి వెళితే పవిత్రం అవుతుంది, నదిలో స్నానం చేస్తే పవిత్రం అవుతుంది, వాటన్నిటికంటే కూడా ఇది ఉత్తమం, ఉత్తమం పవిత్రం. తులసీదళం కూడా నోట్లో వేసుకుంటే పవిత్రం చేస్తుంది, ఎన్నెన్నో ఉన్నాయి, గంగా స్నానం చేస్తే పవిత్రం, వాటన్నింటిలోకి కూడా ఇది అత్యంత పవిత్రం. ఇంకా దీన్ని మించిన పవిత్రం మరొకటి లేదు. నువ్వు ఎన్నెన్నా చెప్పు, నాకు నమ్మకం రావాలి. సరే నువ్వు వచ్చినప్పుడు వస్తుందిలే నమ్మకం, నేను చెప్పే చెప్తున్నాను నీ ఇష్టం అంటున్నారు. ప్రత్యక్ష అవగమం, డైరెక్ట్లీ నీకు లభిస్తుంది, సాక్షాత్తుగా లభించేటటువంటిది ప్రత్యక్ష అవగమం, చాలా దగ్గరగా చాలా సన్నిహితంగా నీకు లభించేటటువంటిది, ఎక్కడో లేదు, దూరంగా లేదు, దగ్గరగా కూడా లేదు, ఎక్కడో లేదు. నేను చెప్పబోయే ఆ విద్య ఎక్కడో లేదు, దూరంగానూ లేదు, దగ్గరగానూ లేదు. అదేమిటయ్యా, దగ్గరగా లేదు, దూరంగా లేదు, మరి ప్రత్యక్షంగా ఉంది, ప్రత్యక్షంగా ఉంది. అది నీకు అర్థమవుతుందిలే టైం వచ్చినప్పుడు. ధర్మ్యం అన్నాడు, ధర్మ్యం అది నేను చెప్పబోయేదేమిటి, వేదాలలో బోధింపబడినటువంటిది ధర్మం, అది ధర్మ్యం. వేదాలలో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉందో అది నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. అంతేకాదు ఇది గ్రహించడం సుసుఖం, చాలా తేలిక, నువ్వేం కష్టపడక్కర్లేదు, అన్నిటికీ కష్టపడాలి, దీనికి మాత్రం సుష్టుహు సుఖం చాలా తేలిక. అబ్బా అంత తేలిక, ఏమో 17 ఏళ్ళ నుంచి వస్తుంది, 17 సంవత్సరాల నుంచి వింటున్నా, ఎక్కడండి కష్టంగా ఉంది అన్నారు. ఎలిజిబిలిటీ ఉందా, తీవ్ర ముముక్షుత్వం ఉందా, వైరాగ్యం ఉన్నదా, శమధమాది శక్త సంపత్తి అన్నీ ఉన్నాయా? ఉంటే సుసుఖం, లేకపోతే స్లోగా వస్తుంది తాపేలు నడకలాగా. కనుక సుసుఖం చాలా ఈజీ. ఏంటి ఆ విషయం? అవ్యయం, నశించనటువంటిది, వ్యయం కానటువంటిది, వ్యయం కానటువంటిది, తరగిపోనటువంటిది. ఎంత విన్నా వినాలనిపిస్తూ ఉంటుంది, వినగా 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 ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది, పరమానందంగా ఉంటుంది. సమయాన్ని మర్చిపోతావు, లోకాన్ని మర్చిపోతావు, నిన్ను నువ్వే మర్చిపోతావు అది వింటూ ఉంటే. ఆహా, అంత బాగుంటుందా అన్న. అవును, మరి వస్తావు కదా నెక్స్ట్ క్లాస్కి. వస్తాను అన్న. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.